परः साक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे अखण्डमण्डलाकारम् व्याप्तम् येन सागरम् यस्पदम् दर्शितम् येन तस्मै श्रीगुरवे नमः ॐ भूर्भुवस्वः ह्रीं श्रीं क्लीं सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं लीलह्रीं हसकहलह्रीं सकलह्रीं ॐ द्रा श्रीकृष्णश्यामकमलनयना दत्तात्रेयाय शरणं मम द्रां
वेदालयक ज्ञानानि ఇంటింటికి చర్చిత ఆత్మరాజ్య స్థాపన స్వరాజ్య స్థాపన ఇవంతా కూడా ఒకే మాటకి అనేకమైనటువంటి భావాలు. రకరకాలైనటువంటి ఆస్పెక్ట్స్ ఇప్పుడు ఇమీడియట్ గా ఇప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితులు బట్టి ఆగస్టు 25 లోపల క్లీన్ బీజ దీక్ష తీసుకున్నవాడు లేదా ఇతర ఏ విధమైనటువంటి దీక్ష తీసుకుని సర్టిఫికేట్ పొందిన వారైనా ఈ దీక్ష ఇప్పుడు నేను చెప్పబోయేది ఇవ్వడానికి వాళ్ళకి అర్హత ఉంది. కానీ అర్హతను సవ్యమైనటువంటి క్రమంలో పెట్టుకోవటానికి ఏదో ఒక 3 రోజులు వీలున్నప్పుడు వచ్చేయండి. ఆగస్టు 25 లోపల వీలు పడలేదు, అది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు 2 విషయాలు మనం స్థాపించబోయేటటువంటి ఇవాళ స్థాపించినటువంటి కేంద్రాలు ఉన్నాయి కొన్ని. స్వ ఆత్మరాజ్య స్థాపన కేంద్రము. ఈ స్వ ఆత్మరాజ్య స్థాపన కేంద్రాలు ఎవరి ఆదేశాల మేరకు జరుగుతున్నాయంటే శ్రీ మహాకాల చక్రవర్తి ఆదేశాల మేరకు జరుగుతున్నాయి. ఆ మహాకాలుడి యొక్క ఆ కాలగమనములో ఇవంతా కూడా జరుగుతున్నాయి. ఆ మహాకాలుని యొక్క చక్రవర్తిత్వం మీద మనము ఒక వేద పరిషత్ అని పెట్టుకున్నాం. ఇంకోటి ఇంకోటని పెట్టుకోవచ్చు, ఇంకోటి ఇంకోటని పెట్టుకోవచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. ప్రశ్న ఏమిటి అంటే మీరు చెప్పవలసినటువంటి 2 విషయాలు ఉన్నాయి. ప్రకృతికి అనుగుణ్యంగా జీవించటమా, ప్రకృతికి అనుగుణ్యంగా జీవించకుండా ఇంకొక జీవితం వ్యర్థం చేసుకున్నటయా. 2 పాయింట్స్ ఉన్నాయి అక్కడ. డిస్కస్ చేయడానికి 3వ పాయింట్ లేదు అక్కడ, డిస్కషన్ కూడా లేదు. మీ యొక్క కోరిక ఏమిటి? ప్రకృతికి అనుగుణ్యంగా జీవించటమా, ప్రకృతికి అనుగుణ్యంగా పశువుల వలె కాదు, మహాకాల చక్రవర్తి యొక్క ఆజ్ఞను తెలుసుకుంటూ, అది తేడా. పశువులు కూడా ప్రకృతికి అనుగుణ్యంగానే జీవిస్తున్నాయి, రాళ్లు కూడా ప్రకృతికి అనుగుణ్యంగానే జీవిస్తున్నాయి, చెట్లు కూడా ప్రకృతికి అనుగుణ్యంగానే జీవిస్తున్నాయి. కానీ వాటి చేతనత్వం వేరు. కానీ మానవుడి యొక్క చేతనత్వానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. పశువు వలె జీవించటమా, లేకపోతే మహాకాలుని యొక్క ప్రజ్ఞ, మహాకాలుడు అన్న చేతనత్వం అన్న ఒకటే, ఆ మహాకాలుని యొక్క ప్రజ్ఞను అర్థము చేసుకుని అతని సారథ్యం స్వీకరించటమా. దీనికే మహాభారతంలో మనం ఉదాహరణ ఏం చేస్తామంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. మహాకాలుని యొక్క మొత్తము సైన్యము ఒకవైపు అంటే ప్రకృతి శక్తులు, యోగమాయాశక్తులే. శ్రీకృష్ణుడి యొక్క నారాయణి సేన 64 లక్షల సేన ఎంతో నాకు కరెక్ట్గా కౌంట్ గుర్తులేదు, కానీ అది చాలా పెద్ద సంఖ్య. అది మొత్తం దుర్యోధన తీసుకున్నాడు ప్రకృతి శక్తిని. కానీ ఆ జగద్గురువు యొక్క సారథ్యాన్ని అర్జునుడు తీసుకున్నాడు. ఆ డెసిషన్ ఇప్పుడు ప్రతి వ్యక్తి తీసుకోవాల్సి ఉన్నది ఈ 2-3 రోజుల్లో ఎలక్షన్స్ ముందు. ఆ డెసిషన్ కోసం సంపూర్ణ జగత్తులో ఉన్నటువంటి దేవతలు, యక్ష, గంధర్వ, కిన్నరులందరూ కూడా చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. తీసుకుని మీరు కరెక్ట్ డెసిషన్, మళ్ళీ గవర్నమెంట్ పడుతుంది. మీరు డెసిషన్ కరెక్ట్ గా తీసుకునేంత వరకు సాగుబడి చూనిస్తారు వాళ్ళు, వాళ్లే వదలరు మిమ్మల్ని. ఎన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి ఎలక్షన్స్ కి, ఏమైనా బుద్ధి ఉందా లేదా? మీకు బుద్ధి లేదు. ఎందుకు బుద్ధి లేదు అని చెప్తున్నాం అంటే, ఎక్కడ ఆత్మరాజ్య స్థాపన, స్వరాజ్య స్థాపన చేసుకోండరా, రామరాజ్య స్థాపన చేసుకోండరా అని ఆ ఋషులు వాళ్లు చెప్తూ ఉంటే, కాదు మేము ఫలానా వాడి వ్యక్తుల యొక్క ఆధ్వర్యంలో జీవిస్తాం, ఫలానా పార్టీ యొక్క ఆధ్వర్యంలో జీవిస్తాం అంటే మీ కర్మ అది. కానీ మీ కర్మ అంటే రోగగ్రస్తులు అవుతారు. రోగగ్రస్తులైనటువంటి సమాజము ఎప్పుడూ నిలబడదు, అంచేత మళ్లీ పడిపోతూ ఉంటుంది, మళ్లీ పడిపోతూ ఉంటుంది. దాన్ని చాలా విశదంగా మీరు అర్థం చేసుకుని మన వాళ్లకి ముందు మీరు చాలా స్పష్టంగా చెప్పాలి, బయట వాళ్ళకి కాదు. ముందు మనకు అర్థమయ్యి మనము ఆ విధంగా జీవించటం మొదలెడితే తప్ప మిగతా పనులు జరగవు. అంచేత దాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రెండే ఆప్షన్స్ ఉన్నాయి ఎప్పుడైనా. ఆ రెండు ఆప్షన్స్ లో ఆప్షన్స్ ఏంటి అంటే, ఒకటి ప్రకృతికి లొంగిపోయి అహంకారపరమైనటువంటి జీవితాలు జీవిస్తారా, నాకు చాలా శక్తులున్నాయి అని విరవీగాడు రావణాసురుడు. ఏమయ్యాడు? రాక్షసుడుగా మనం గుర్తుంచుకుంటున్నాం, యాంటీ హీరోగా, రాముడికి ఎదురు నిలిచినటువంటి వ్యక్తిగా గుర్తుంచుకుంటున్నాం. భీష్ముడు, ద్రోణుడు మహాభక్తులే. వాళ్ళు మహాభక్తులు ఎందుకయ్యారో నాకు ఇప్పటికే అర్థం కాలే, కానీ పెద్దలు చెప్తున్నారు కనుక కరెక్టే ఉంటుంది. నేను పెద్దలు చెప్పిన దాన్ని మనం కాదనం, గానీ కృష్ణుడికి ఎదురుగా నిలిచి నేను భక్తుడిని అనుకోవడం నాకు ఇప్పటికీ అర్థం కాలే. మనం అదే పిచ్చి పని చేస్తున్నామేమో ఇప్పుడు. ఇంచేత దాన్ని అవగాహన చేసుకుంటూ ఆ కాలము యొక్క ఆవశ్యకతను గుర్తించి డిసైడ్ చేసేసుకున్నది, 2000 లోపల నేను మార్చి వేస్తాను. 5000 సంవత్సరాల కిందటే ఆ డేట్ ఇవ్వబడింది. కంసుడు చచ్చిపోతాడు, నువ్వు శ్రీకృష్ణుడి చేతిలో చచ్చిపోతావు అని ఎప్పుడు చెప్పబడింది? పెళ్లి కాకముందే చెప్పారు. వెళ్లే జరాసంధుడితో సహా ఎవరు వెళ్లే, చివరికి ఏమైంది? జరగవలసింది మాత్రం అదే. మనం వింటామా వినమా అన్నది మీ ఇష్టం, కానీ ఆ తెలివైన వాడు లాస్ట్ మినిట్ లో అయినా జంప్ చేస్తాడు. మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంకా అప్పటికి సేనలు మాత్రం ఎదురెదురుగా నిలిచాయి. అప్పుడు మళ్ళీ అనౌన్స్మెంట్ చేయబడింది, ఏ పార్టీలోకైనా వెళ్ళదలుచుకున్న వాళ్ళు మీ ఇష్టం, మార్చుకోవచ్చు. ఒకడే వచ్చాట, నా పేరు గుర్తు రావటం లేదు, కౌరవుల పక్షాల నుంచి ఎవడో ఒకే ఒక వ్యక్తి ఇటు జంప్ చేశాడు. మిగతాడు సరే, మీ ధైర్యం అది, మీరు ఎటువైపు ఉంటారో. కానీ మహాకాలుణ్ణి మనం ఎదిరించగలము ప్రశ్నే లేదు, మీరు ఎదిరించలేరు. కాల ప్రభావము గొప్ప గొప్ప వాళ్ల మనస్సుల్ని భ్రమితం చేస్తుంది. కానీ ఈ 2000 సంవత్సరంలో జరిగేటటువంటి అద్భుతం ఏంటి అంటే, ఇక్కడ నుంచి పరిణామ క్రమము పై వైపు వెళ్తుంది. 25th రౌండ్ లో ఉన్నామని చెప్పాను కదా, మిలిమిల్లిగా నేర్చుకుందామని. కానీ మిడిల్ పాయింట్ దాటేశాం మనం. మిడిల్ పాయింట్ చక్రం ఇలా కిందకి దిగింది, తర్వాత ఖచ్చితంగా చక్రం మళ్ళా పైకే వెళ్తుంది తప్ప కిందకి దిగే ప్రసక్తి లేదు. కనుక ఇప్పుడు తీసుకున్నటువంటి డెసిషన్స్ అన్ని కూడా ఉన్నతి మార్గాన్నే ఉంటాయి. 2000కి ప్రాముఖ్యత అది, ఎంతకంటే ఇంకేంది ప్రకృతిలో ఉన్నది. దానికి యతీనాం బ్రహ్మ భవతి సారథి అని ఋగ్వేదంలో చెప్పబడింది. అంటే ఆ జగద్గురువే మన జీవితాలకి సారథి. ఇంకా ఎటు నడిపిస్తాడు మీరు అడగండి కావాలంటే, కానీ ఆయన ఎటు నడిపిస్తే అటు నడవాల్సిందే. మీరు మీ కోరికలు ఆయన తీరుస్తాడు అనే మాత్రం అపోహలో పడకండి. మీ కోరికలు తీర్చడానికి మాత్రం ఆరంభించలే. నాకు చాలా గుర్తు, భీమవరంలో ఒకసారి సత్యసాయి వాళ్లు పిలిచారు. పిలవకండి అయ్యా, అనవసరంగా తిట్లు తింటారు మీరు అని చెప్పి అప్పటికీ పాపం వాళ్ళకి. కాదండి మీరు తిట్టండి కానీ రండి అన్నారు. సరే వెళ్ళా. ఒక కళ్యాణ మండపం కట్టించారు, చాలా అద్భుతంగా ఉంది. సత్సాయి కళ్యాణ మండపం అంతా చేశారు. సరే వాళ్ళు అప్పుడే పుట్టపతి వెళ్ళొచ్చారు. వాళ్ళెవరో పుట్టపతి వెళ్ళొచ్చారు. సరే మా జీవితంలో మా అమ్మాయికి పెళ్లి అయిపోయింది, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, మా బిజినెస్ చాలా వృద్ధి చెందుతోంది సాయిబాబా ఆశీస్సులతో అని అంతా చెప్పుకుంటూ వచ్చాక తర్వాత నన్ను మాట్లాడమన్నారు. ఎప్పుడైనా మీకు ఛాన్స్ ఇస్తున్నాను, అనవసరంగా నన్ను కదిలించకండి. మీరు మా వాళ్ళు ఇప్పటికీ బాధపడుతూ ఉంటారు నన్ను కదిలించి, ఇంకా బై సంస్థల వాళ్ళు మీరెందుకు అయ్యా నన్ను కదిలిస్తారన్నా. కాదండి అన్నా. ఏమయ్యా మీ సత్యసాయిబాబా అవతారమూర్తి కాదన్ను, మీ సత్యసాయిబాబా పాల సముద్రాన్ని దాటి భూమిలో అవతరించాడు కాదన్ను. ఇందుకే నీ అమ్మాయి నీ బిజినెస్ ని ప్రోత్సహి చేయడానికి ఆయన పాల సముద్రం నుండి చేయలేడా అని అనుమానం అయ్యా నాకు అన్నా. ఏమంటారు మీరు? పాల సముద్రం నుండి కూడా నీ అమ్మాయి పెళ్లి చేయగలడు ఆయన. మీ బిజినెస్ లో మీకు కావాల్సినటువంటి ప్రాఫిట్స్ ఆయన అనుకుంటే ఇవ్వగలడు, అనుకోకపోతే ఎవడో ఏం చేయలేడు. మరి ఇంతకీ ఆయన భూమి మీద ఎందుకు వచ్చినట్టు ఎప్పుడైనా ఆయన అడిగారా మీరు? మరి ఇంకా తిట్టమంటారా అన్నాను. వద్దునండి అన్నారు. సరే అర్థం చేసుకోండి ఆయన ఏం చెప్తున్నారు. అంచేత ఈ గురువులందరూ కూడా ఆ మహాకాలుని యొక్క చక్రవర్తిత్వాన్ని భూమి మీద స్థాపించడానికి అవతరించారు. ఇంకో పని ఏం లేదు వాళ్ళకి. ఆ పదినే ఆత్మరాజ్యము, ఆత్మదర్శనము, ఆత్మజ్ఞానము అన్నారు. రకరకాల పేర్లు, పేర్లలో యొక్క భ్రమలో పడకండి మీరు. ఒక్కొక్క వ్యక్తి ఆ దేశకాల పరిస్థితులకు అనుగుణ్యంగా ఆ పేర్లు పెట్టారు వాళ్ళు. అంచేత ఈ శ్రీ మహాకాల చక్రవర్తి వేద పరిషత్ ఆధ్వర్యంలో జరిగేటటువంటి స్వ ఆత్మరాజ్య కేంద్ర స్థాపన జరిగే కేంద్రాలు మనం పెట్టుకుంటున్నాం. ఎక్కడ? మన ఇళ్లలోనే. మనతోనే మొదలవుతుంది ఎక్కడైనా కూడా. బ్రిటిషర్స్ రాజ్యం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఎక్కడుంది? ఆ లక్ష్యములో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ఇంట్లో ఉంది కదా. ఇంచేత మహాకాల చక్రవర్తి ఆఫీస్ ఎక్కడుంటుంది? ఆ లక్ష్యం మీద గురి ఉన్నవాళ్ళటువంటి ఇంట్లో ఉంటుంది. ఇంచేత మిమ్మల్ని నేను ఏమడుగుతున్నాను మొట్టమొదట, మీ ఇంట్లో ఇక్కడ కార్డ్స్ చూడండి ఉన్నాయి. సమర్థ సద్గురు స్పర్శ స్వ ఆత్మరాజ్య స్థాపన కేంద్రము, ఈ కార్డ్స్ తీసుకెళ్ళండి. క్లీన్ బీజ సాధన సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు కానీ, ఏ విధమైనటువంటి సర్టిఫికేట్స్ మన సంస్థ నుంచి తీసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ ఇంట్లో ఈ సెంటర్ పెట్టుకోవచ్చు. ఆ సెంటర్ కి ఒక నెంబర్ ఇవ్వబడుతుంది, కేంద్ర సంఖ్య. అందుకే మిమ్మల్ని పక్కన కూర్చోమన్నది ఇచ్చాక. అంచేత సమర్థ సద్గురు స్పర్శ అంటే ఏమిటో అర్థం చేసుకోండి. అంటే ఆత్మ యొక్క స్పర్శ. మిమ్మల్ని ఆ గ్యాప్ పట్టుకోమని చెప్తూ ఉంటానే అది అది ఆత్మ. కానీ మనం చేసేటటువంటి పిచ్చి పని ఏంటి అంటే, ఆత్మని అనేక రకాలైనటువంటి కోరికలు కోరుతూ, సూర్యుడు వైపు చూస్తే ఎర్రరంగు అద్దాలు పెట్టుకుందాం అనుకోండి, పాపం సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు. కథ రామాయణంలో చెప్తూ ఉంటాడు కదా, ఒక పండితుడు మహాభక్తుడు అశోకవనాన్ని గురించి వర్తిస్తూ అక్కడ అన్ని కూడా తెల్ల పుష్పాలే ఉన్నాయి అన్నమాట. ఈయన మహాభక్తుడు, రామాయణం ఎక్కడెక్కడ చెప్పబడుతోందో అక్కడ అంతకంటే మహాభక్తుడు హనుమంతుడు వచ్చి కూర్చుంటాడు. హనుమంతుడు కోపం వచ్చింది, నువ్వు అబద్ధం చెప్తున్నావు, పువ్వులన్నీ ఎర్రగా ఉన్నాయన్నట్ట. మరి అలా ఇప్పుడు వీళ్ళిద్దరు తగు ఎవరు తీరుస్తారు? సరే రాముని పిలిచారు, నువ్వు రైటు వాడు రైట్ అన్నారు. ఇది చాలా అన్యాయం, హనుమంతుడు మీ భక్తుడు కనుక ఆయన రైటే, మరి ఈయన భక్తుడు కనుక ఈయన రైట్ అంటే కాదు బాబు. అప్పుడు హనుమంతుడికి ఒళ్ళు మండిపోయింది, కోపంగా ఉన్నాడు, కళ్ళు ఎర్రబడిపోయినాయి. ఎర్రబడ్డ కన్నులతో తెల్లని పువ్వులు చూస్తే మాత్రం తెల్లగా ఉంటాయి అంటే ఎర్రగా ఉన్నాయి, కానీ పువ్వులు మాత్రము తెల్లగానే ఉన్నాయని. అనగా ఈ ఆత్మరాజ్య స్థాపనలో మీ యొక్క స్వార్థం యొక్క ఏ లేశ మాత్రమైనా హృదయంలో ఉంటే రంగు మారిపోతుంది. చల్లటి దాని మీద ఏమాత్రము గీత పడినా అంచేత ఏమంటున్నాం మనం, శూన్యంలోకి, ఆలోచన రహిత స్థితిలోకి, ఎప్పుడైతే ఆ సమర్థ సద్గురుని తలుచుకుని కూర్చుంటాము, సివివి కావచ్చు ఆయన పేరు, బ్లాబిట్స్ కి కావచ్చు, లారీ మాషా కావచ్చు, మీకు నచ్చిన గురువు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ప్రశ్న ఏంటి అంటే, కళ్ళు మూసుకుని మీరు ఆ మౌనంలోకి వెళ్ళిపోయిన తర్వాత గురువులందరూ ఒకే. ఆ మౌనంలో గురువులు వేరువేరు కాదు, ఆ స్పర్శ అనుభూతి చెందాలి మీరు. కానీ ఆ స్పర్శలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, ఆ ఆత్మ యొక్క గొప్పతనం, ఈ క్షణంలో కూడా మీకు డైజెషన్ జరుగుతుంది, గాలి పీల్చుకుంటున్నారు, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది, ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, ఇదంతా మీరు ఆర్గనైజ్ చేస్తే వస్తుందా, మీరు అంటున్నారా? అదే చేస్తోంది కదా. ఆత్మ యొక్క శక్తి, ప్రకృతి యొక్క శక్తి ఏదైతే ఈ అద్భుతమైనటువంటి శరీరాన్ని నిర్మించిందో, ఆ శరీరమును నిర్మించినటువంటి ఆత్మ నిరంతరము పనిచేస్తున్నట్టు ఎప్పుడూ ఆగదు. మీరు పుట్టిన దగ్గర నుంచి మళ్ళా మీరు లయం అయిపోయేంత వరకు ఆత్మ మిమ్మల్ని ఇలాగే ఆపుతోంది, నిలబెట్టి ఉంచుతోంది. ఈ భౌతిక శరీరాలు మారిపోతున్నాయి. చిన్నప్పుడు అలా ఉండేవారు, పెద్ద అయ్యాక ఇలా ఉన్నారు, ఇంకా పెద్ద అయ్యాక ఇంకోలా ఉంటారు, ముసలివాళ్ళు అయ్యాక ఇంకోలా ఉంటారు. కానీ ఆ ఆత్మతత్వం ఉన్నదే, ఆ సద్గురు స్పర్శ మారదు. కానీ ఆ సద్గురు స్పర్శ ఏం చేస్తుంది, మీ జీవితాలను వ్యవస్థీకృతం చేస్తుంది. అది ధ్యానంలో మీరు గుర్తుంచుకోవాలి. ధ్యానంలో మీ కోరికలు కాదు, కోరుకోవడం, నాకు ఈ రోగం తగ్గిపోవాలి, ఇది తగ్గిపోవాలి, అది తగ్గిపోవాలి అని. ఏంటి, నీకంటే మించినటువంటి శక్తి ప్రపంచంలో లేదు, దాన్నే రామబాణం అన్నాం మనం, రామరాజ్యం యొక్క రామబాణము. నుంచి మించినటువంటి ఏ శక్తి అయితే లేదో, ఏదైతే కణము నుంచి ఈ బ్రహ్మాండాన్ని వరకు విశుద్ధమైనటువంటి 40 విధాలుగా సిస్టమ్స్ గా ఋగ్వేద రుక్కుల ద్వారా పరిపాలిస్తుందో, ఆ పరిపాలన లోని భాగమే నేను కూడా. మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు ఆ పరిపాలనలోని భాగమే. అంచేత ఆ యతీనాం బ్రహ్మ భవతి సారథి బానే ఉంది. మరి నేను పొద్దున్న సాయంత్రం చేస్తున్నాను మాస్టరు, ఫలితాలేవి? పొద్దున్న ఆ మహాకాల చక్రవర్తి దగ్గరికి వెళ్ళాక ఆయన ఆజ్ఞ మేరకు మీరు ఏం చేశారు అని, మీ కోరికల ప్రకారం, మీ పద్ధతుల ప్రకారం, మీ సమాజ నియమానికి అనుగుణ్యంగా మనం జీవిస్తున్నామే తప్ప. పొద్దున్న ధ్యానములో ఎప్పుడైతే ఆ మహాకాల చక్రవర్తి దగ్గరికి వెళ్లి నువ్వు ఆర్డర్ తీసుకుని వచ్చావో, ఎవరి ఆర్డర్ ద్వారా నువ్వు చేస్తున్నావు ఆ పనిని? చక్రవర్తి యొక్క ఆజ్ఞ. ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి చక్రవర్తి ఇవాళ ఉంటాడు, రేపు ఉండడు, కానీ ఆ మహాకాలం యొక్క చక్రవర్తిత్వం ఎప్పుడూ ఆగదు. ఆయన ప్రేరణతో ఆయన చెప్పిన పని చేసినప్పుడు సంపూర్ణ ప్రకృతి నీకు సహకరిస్తుంది. చాలా జాగ్రత్తగా అది అర్థం చేయాలి. ప్రకృతి నీకు సహకరించలేదు, నీ కోరికలకి సహకరించదు. నీ కోరికలకి ఎందుకు సహకరిస్తుంది ప్రకృతి? అసంభవాలి. కానీ ఆ మహాకాల చక్రవర్తి యొక్క ప్రేరణ ద్వారా నువ్వు పొద్దున్న సాయంత్రం ఎప్పుడైతే జీవించటం మొదలెడతావు, యోగస్థ కురు కర్మాణి, ఆ యోగము, ఆ మహాకాల చక్రవర్తి ఆత్మ సామ్రాజ్యం యొక్క స్థితిలో ఉంటూ బాహ్య జగత్తులో ఎప్పుడైతే నువ్వు పనిచేస్తావో, అప్పుడు ఈ పని చేయలేనేమో మాస్టరు పిచ్చివాడా, ఇప్పుడు కూడా నీకు ఈ పని అప్పచెప్పింది ఆత్మ సామ్రాజ్యమే. నీ భ్రమ, నీ ఇష్టం వచ్చినప్పుడు పిల్లలు పుట్టారా, నీకు ఇష్టం వచ్చిన సెక్స్ తో పుట్టారా, నీకున్నటువంటి నువ్వు కోరుకున్నటువంటి తెలివితేటలు వాళ్ళకున్నావా, అసలు నీ పుట్టుగా నీ చావు నీ చేతిలో ఉందా? ఇప్పుడు కూడా ఆ మహాకాల చక్రవర్తిత్వంలోనే నువ్వు జీవిస్తున్నావు, నువ్వు ఒప్పుకోవటం లేదాన్ని, ఎదురు తిరగటానికి ప్రయత్నిస్తున్నావు. ఎదురు తిరిగితే ఏమవుతుంది? అప్పుడప్పుడు నాశనం అయిపోతావు, నాశనం అయిపోతున్నావు. చివరికి నువ్వు సాధించింది ఏంటి? జీరో. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించుకున్నా, నువ్వు ఏది చేసినా ఏమీ లేదు. కానీ ఆత్మరాజ్య స్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్లని యుగ యుగాలుగా మనం గుర్తించుకుంటున్నాం. ఈ కాలకి ఆ ఋషుల్ని గుర్తించుకుంటున్నాం, ఆ మహాత్ములందరినీ మనం గుర్తించుకుంటున్నాం. ఇంచేత యతీనా బ్రహ్మ భవతి సారథి, వాళ్ల జీవితాల యొక్క సారథ్యం వాళ్లు ఆ కాల మహాకాల చక్రవర్తికి, కాల పురుషుడికి అందజేశారు. ఇది మనం నేర్పాల్సింది మన కేంద్రంలో. అంచేత మన కేంద్రంలో ఎవరైతే వచ్చి ఈ సాధన నేర్చుకున్నారో వాళ్ళకు సహజంగానే శ్రీ మహాకాల చక్రవర్తి యొక్క సామ్రాజ్య పౌరునిగా మారుతాడు. వాడు ఒక చక్రవర్తి యొక్క పౌరునిగా మారుతాడు. చక్రవర్తి సామ్రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తికి మిగతా రాజుల యొక్క శక్తి ఏమీ చేయలేదు. అంచేత యోగుల్ని ఎవరు ఏం చేయలేరు. అంచేత వాడు మహాకాల చక్రవర్తి యొక్క సామ్రాజ్యంలో ఉన్నారు. అలాంటి యోగీశ్వరులుగా మారటానికి అభిరుచి చూపించగలిగేటువంటి వ్యక్తులను ముందు ఇందులోకి ఇన్వాల్వ్ చేయండి. అంటే ముందు ఎవరు అవ్వాలి, ఈ మెంబర్స్ మనం అవ్వాలి. అంచేత ఈ మహాకాల చక్రవర్తి సామ్రాజ్య పౌరులుగా యతీనాం బ్రహ్మా భవతి సారథి, అర్థమైంది కదా. అంచేత కళ్ళు మూసుకుని కూర్చోడం కాదు, అక్కడ కరెక్ట్ గా సూర్యోదయం సమయంలో రెండు ఆహుతులు వేయాలి. ఆ ఆహుతులు వేయగానే కూర్చోవాలి 10 నిమిషాలు, అంతకంటే ఎక్కువ కూర్చోకలే. కరెక్ట్ గా గడియారం పెట్టి కూర్చోండి. ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకోండి దాన్ని, మిగతా వాళ్ళందరూ కూర్చుంటారు 10 మినిట్స్. ఈవినింగ్ అలాగే సాయంత్రం కూడా కరెక్ట్ గా సూర్యాస్తమయ సమయంలో రెండు ఆహుతులు వేస్తాం. మళ్ళీ 10 నిమిషాలు మౌనంగా కూర్చుంటారు. ఈ ప్రక్రియ జరుగుతున్నటువంటి స్థాయిలో మీరేం చేయాలి, మిమ్మల్ని మీరు ఆ చక్రవర్తికి అప్పజెప్పాలి. మేము అప్పజెప్పాము, మాకేమీ తెలియటం లేదు అంటే మేము అప్పజెప్పలేదు అనేది. ఈ కాలంలో ఆ మహాకాలుడికి ఎంత పిచ్చిగా ఉందంటే ఎవడో దొరికితే వాడిని ఎన్రోల్ చేసి పారిస్తున్నాడు. ఎన్రోల్ చేసి పారిస్తే లాభం ఏంటంటే ఎన్రోల్ చేశాక ఆ పని పది బంతి లేక మన మామూలు మనిషిలో మారిపోతున్నాయి. మారిపోయింది దానికి వెళ్ళి ఒక్కసారి ఆ పరిచయం వచ్చినా మళ్ళీ ఎప్పుడో తగిలించండి. ఈ జన్మలో కాబట్టి ఇంకో జన్మలో, కానీ ఇంకో జన్మలో తగిలించేటువంటి స్పర్శకి విలువేం లేదు. ఈ క్షణంలో, ఈ ఒక్క సంవత్సరంలో, ఈ 4 నెలల్లో జరిగేటువంటి స్పర్శకి అనంత కాలాలు పాటు అంటే మళ్ళా 24 రౌండ్ల వరకు గుర్తుండిపోతారు. అలా మంచిత
సమాజ నియమానికి అనుగుణ్యంగా మనం జీవిస్తున్నామే తప్ప పొద్దున్న ధ్యానములో ఎప్పుడైతే ఆ మహాకాల చక్రవర్తి దగ్గరికి వెళ్లి నువ్వు ఆర్డర్ తీసుకుని వచ్చావు, ఎవరి ఆర్డర్ ద్వారా నువ్వు చేస్తున్నావు పనిని, చక్రవర్తి యొక్క ఆజ్ఞ. ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి చక్రవర్తి ఇవాళ ఉంటాడు, రేపు ఉండడు. కానీ ఆ మహాకాలం యొక్క చక్రవర్తిత్వం ఎప్పుడూ ఆగదు. ఆయన ప్రేరణతో ఆయన చెప్పిన పని చేసినప్పుడు సంపూర్ణ ప్రకృతి నీకు సహకరిస్తుంది. చాలా జాగ్రత్తగా అది అర్థం చేయాలి. ప్రకృతి నీకు సహకరించలేదు, నీ కోరికలకి సహకరించదు. నీ కోరికలకి ఎందుకు సహకరిస్తుంది ప్రకృతి? అసంభవం. కానీ ఆ మహాకాల చక్రవర్తి యొక్క ప్రేరణ ద్వారా నువ్వు పొద్దున్న సాయంత్రం ఎప్పుడైతే జీవించటం మొదలెడతావో, యోగస్థ కురు కర్మాణి, ఆ యోగము, ఆ మహాకాల చక్రవర్తి ఆత్మ సామ్రాజ్యం యొక్క స్థితిలో ఉంటూ బాహ్య జగత్తులో ఎప్పుడైతే నువ్వు పనిచేస్తావో అప్పుడు ఈ పని చేయలేనేమో మాస్టరు పిచ్చివాడా, ఇప్పుడు కూడా నీకు ఈ పని అప్పచెప్పింది ఆత్మ సామ్రాజ్యమే. నీ భ్రమ, నీ ఇష్టం వచ్చినప్పుడు పిల్లలు పుట్టారా, నీకు ఇష్టం వచ్చిన సెక్స్ తో పుట్టారా, నీకున్నటువంటి నువ్వు కోరుకున్నటువంటి తెలివితేటలు వాళ్ళకున్నావా, అసలు నీ పుట్టుక నీ చావు నీ చేతిలో ఉందా? ఇప్పుడు కూడా ఆ మహాకాల చక్రవర్తిత్వంలోనే నువ్వు జీవిస్తున్నావు, నువ్వు ఒప్పుకోవటం లేదాన్ని, ఎదురు తిరగటానికి ప్రయత్నిస్తున్నావు. ఎదురు తిరిగితే ఏమవుతుంది, ఎప్పుడప్పుడు నాశనం అయిపోతావు, నాశనం అయిపోతున్నావు. చివరికి నువ్వు సాధించింది ఏంటి? 0. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించుకున్నా, నువ్వు ఏది చేసినా ఏమీ లేదు. కానీ ఆత్మరాజ్య స్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్లని యుగ యుగాలుగా మనం గుర్తించుకుంటున్నాం. ఈ కాలకే ఆ ఋషుల్ని గుర్తించుకుంటున్నాం, ఆ మహాత్ములందరినీ మనం గుర్తించుకుంటున్నాం. ఇంచేత యతీనాం బ్రహ్మ భవతి సారథి, వాళ్ల జీవితాల యొక్క సారథ్యం వాళ్లు ఆ కాల మహాకాల చక్రవర్తికి, కాల పురుషుడికి అందజేశారు. ఇది మనం నేర్పాల్సింది మన కేంద్రంలో. అంచేత మన కేంద్రంలో ఎవరైతే వచ్చి ఈ సాధన నేర్చుకున్నారో వాళ్లకు సహజంగానే శ్రీ మహాకాల చక్రవర్తి యొక్క సామ్రాజ్య పౌరునిగా మారుతాడు. వాడు ఒక చక్రవర్తి యొక్క పౌరునిగా మారుతాడు. చక్రవర్తి సామ్రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తికి మిగతా రాజుల యొక్క శక్తి ఏమీ చేయలేదు. అంచేత యోగుల్ని ఎవరు ఏం చేయలేరు. అంచేత వాడు మహాకాల చక్రవర్తి యొక్క సామ్రాజ్యంలో ఉన్నారు. అలాంటి యోగీశ్వరులుగా మారటానికి అభిరుచి చూపించగలిగేటువంటి వ్యక్తులను ముందు ఇందులోకి ఇన్వాల్వ్ చేయండి. అంటే ముందు ఎవరో వాళ్ళు ఈ మెంబర్స్ మనం అవ్వాలి. అంతేత ఈ మహాకాల చక్రవర్తి సామ్రాజ్య పౌరులుగా యతీనాం బ్రహ్మాభవతి సారథి, అర్థమైంది కదా. అంచేత కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు అక్కడ, కరెక్ట్ గా సూర్యోదయం సమయంలో రెండు ఆహుతులు వేయాలి. ఆ ఆహుతులు వేయగానే కూర్చోవాలి 10 నిమిషాలు, అంతకంటే ఎక్కువ కూర్చోకాలే. కరెక్ట్ గా గడియారం పెట్టి కూర్చోండి. ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకోండి దాన్ని, మిగతా వాళ్ళందరూ కూర్చుంటారు 10 మినిట్స్. ఈవినింగ్ అలాగే సాయంత్రం కూడా కరెక్ట్ గా సూర్యాస్తమయ సమయంలో రెండు ఆహుతులు వేస్తాం. మళ్ళీ 10 నిమిషాలు మౌనంగా కూర్చుంటారు. ఈ ప్రక్రియ జరుగుతున్నటువంటి స్థాయిలో మీరేం చేయాలి, మిమ్మల్ని మీరు ఆ చక్రవర్తికి అప్పజెప్పాలి. మేము అప్పజెప్పాము, మాకేమీ తెలియటం లేదు అంటే నువ్వు అప్పజెప్పలేదని అర్థం. ఈ కాలంలో ఆ మహాకాలుడికి ఎంత పిచ్చిగా ఉందంటే ఎవడు దొరికితే వాణ్ణి ఎన్రోల్ చేసి పారేస్తున్నాడు. ఎన్రోల్ చేసి పారిస్తే లాభం ఏంటి, ఎన్రోల్ చేశాక భరించలేక మన మామూలు మనిషిగా మారిపోతున్నారు. మారిపోండి, దానికి ఉండి ఒక్కసారి ఆ స్పర్శ వచ్చినా మళ్ళీ ఎప్పుడో తగులుతుంది, ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో, కానీ ఇంకో జన్మలో తగిలేటటువంటి స్పర్శకి విలువేం లేదు. ఈ క్షణంలో, ఈ ఒక్క సంవత్సరంలో, ఈ 4 నెలల్లో జరిగేటటువంటి స్పర్శకి అనంత కాలాల పాటు అంటే మళ్ళా 24 రౌండ్ల వరకు గుర్తుండిపోతాం. అలా నంచేత రాబోయేటటువంటి వాళ్లలో, రాబోయే తరాలలో ఇవంతా కూడా గ్రూప్ కాన్షియస్నెస్ లో సహజంగా తెలిసిపోతూ ఉంటాయి. మిమ్మల్ని చూడగానే ఓ 20,000 సంవత్సరాల తర్వాత మీరు మళ్ళా పుట్టారనుకోండి, అప్పుడు ఉన్నటువంటి వాళ్ల ఆత్మశక్తి స్థాయి బట్టి వాళ్ళకి తెలుస్తుంది ఫలానా టైం అప్పుడు వీళ్ళు గుంటూరులో వేణుగోపాల నగర్ లో ఇలాగా అవస్థపడ్డారు. ఆ విలువ, ఆ కృతజ్ఞత ఎప్పుడు మీకుంటుంది ఈ వేల వేల కోట్ల కోట్ల సంవత్సరాల వరకు. రాబోయే సంవత్సరాలలో ఈ జ్ఞానం అందరికీ ఉంటుంది, ఇప్పటికే చాలా మందికి ఉంది, కానీ అది ఇంకా బయటికి ప్రస్ఫుటితం అవటం లే. కానీ రాబోయేటటువంటి కాలంలో, అనేక జన్మల తర్వాత ఇది కూడా చెప్పుకుంటారు, ఇలా ఆత్మరాజ్య స్థాపన కొరకు పేరిచ్చట, పేరిచ్చాక మళ్ళా మానేశాడు అని కూడా మరి చెప్పుకుంటారు. అర్జునుడిని అదేగా బెదిరిస్తాడు కృష్ణుడు, ఏమంటారు, పారిపోతావయ్యా నువ్వు మహాభారత పారిపో, తర్వాత ఏమంటారు, పిరికివాడు చేతకానివాడు పారిపోయాడు అంటారు. మీ ఇష్టం. అవకాశం మాత్రం తలుపు తడుతోంది చాలా ఫాస్ట్ గా, టైం లేదు, సంవత్సరాలు టైం లేదు 4 నెలలే. అంచేత ఈ దీక్ష తీసుకోవటానికి ముందు కొంతమందిని నేను, నాకు చాలా దగ్గరగా మీరు ఉండండారా, నాకు చాలా బాధగా ఉంది అంటే వాళ్ళంతటి వాళ్ళు ముందుకొచ్చి మీరు చెప్పిన ఏ పనైనా సరే శాయశక్తులా చేసేస్తాం, ఏం జరిగితే మాకు అది అంతేత గ్యారంటీగా రేపు రాబోయే తరాల్లో ఈ 4 ఆ పని చేశారని కూడా ఉంటుంది కనుక రికార్డ్ అయిపోయి. ఇవాళ రికార్డ్ చేయించేద్దాం. మీరేం చేయాలి అంటే ఇప్పుడు ఈ స్వ ఆత్మరాజ్య కేంద్ర సంఖ్య చేసేస్తుంది ఇక్కడ. సో దీక్ష ఇచ్చిన వారు నేను సంతకం పెట్టేస్తాను. ఈ వెనకాతల చిరునామా రాయాలి మీరు, అది వస్తున్నాయి, ప్రింట్ అవుతున్నాయి, అందుకోసం ఆగా రాశాక లామినేషన్ చేయించేస్తుంది అంతే కదా. ఇప్పుడు ఇది మీకు దీక్ష ఇవ్వటానికి తగిన హక్కు మీకు వస్తుంది అనమాట. ఇది ఇంకా మీరు దీక్ష ఇస్తున్నప్పుడు సేమ్ ప్రాసెస్, కానీ మీ స్వరాజ్య ఆత్మ కేంద్ర సంఖ్య అది అవుతుంది. ఇది రాస్తారు మీరు 001 002 అని రాస్తారు. దీక్ష ఇచ్చిన పారి మీ పేరు రాస్తారు. వెనకాతలు ఈ చిరునామాను అది ఎవరికి మీరు దీక్షిస్తారో వాళ్ళది రాస్తారు. రాశాక వాళ్ళందరిది ఏదో ఒక రోజు తీసుకుని రండి ఇక్కడికి. తీసుకొచ్చాక వాళ్ళ దగ్గర 108 రూపీస్ కలెక్ట్ చేస్తాం దీక్షకి. అందులో 1/4 మీ దగ్గర ఉంచేసుకోండి, 27 రూపీస్. మిగతా ఎంతైంది, ఇది 81 రూపీస్ తీసుకుని వచ్చేసి ఇక్కడ డిపాజిట్ చేసి లామినేషన్ చేసి తీసుకెళ్తుంది ఇక్కడ నుంచి. అంటే ఏంటన్నమాట, రెండు సరిపోతాయి. అప్పుడు అకౌంటింగ్ అయిపోతుంది, పేరునే అమౌంట్ వాళ్ళవి, మరి వాళ్ళు అవుతాయి కదా. వాళ్ళకి ఏదో నెంబర్ పడుతుంది, అక్కడ పౌర సంఖ్య అనే నెంబర్ పడుతుంది, ఆ సంఖ్య మీరేస్తారు. దాని కింద అధ్యక్షుడు అని ఉంటుంది. ఈ మొత్తము మన ఆంధ్రప్రదేశ్ ని 12 టైమ్ జోన్స్ గా డివైడ్ చేస్తాం. వాళ్ళ అధ్యక్షుల కింద సంతకం పెడుతూ ఉంటారు. ఇచ్చేది. కానీ ఈ దీక్ష తీసుకున్న వాళ్ళనే మనం మహాకాల సామ్రాజ్య పౌరులుగా పిలుచుకుంటూ వీళ్ల ద్వారా ఒక విశేషమైనటువంటి సామ్రాజ్య స్థాపనకి ప్రయత్నాలు చేద్దాం మనం. సామ్రాజ్య స్థాపన లాగానే అర్థమైంది కదా. అంచేత మళ్లీ జాగ్రత్తగా అవుతున్నారు. నా గదిలో బల్ల మీద నేను సావిత్రిని అడుగునే నోట్స్ రాశాను. చాలా కాగితం మీద అంకితో పిచ్చి పిచ్చి గీతల్లా ఉంటాయి ఆ కాగితం. మొట్టమొదటి పాయింట్ వైదిక శిక్షణ వ్యవస్థ, వేదిక్ నాలెడ్జ్. ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే, మీరు 100,000 రూపాయలు పెట్టావు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ డిగ్రీ తెచ్చుకున్నాక అడుక్కుంటారు నాకు ఉద్యోగం ఇచ్చేవాడు ఎవడు లేదని. డాక్టర్స్ ఉన్నారు, నేను చాలా మందిని చూశాను. చెట్టు కింద ప్లేడర్ లాగే చెట్టు కింద డాక్టర్స్ చాలా మంది తయారవుతున్నారు. చివరికి డాక్టర్ వృత్తి ఎలా మారింది, నాడు లాడ్జీ వృత్తిగా మారింది. పేషెంట్స్ ను చేర్చుకోవటం, టెస్టులు చేయించడం, దానివల్ల వాడు జీవించగలిగాడు. కానీ వాడికి మందు ఇచ్చి రోగ నిదానం చేసి వచ్చే దానివల్ల జీవించలేని పరిస్థితి ఏర్పడింది. సమాజం అలా ఏర్పడింది అంటే ఏంటన్నమాట, అంతా అడుక్కు తినే సమాజం. అడుక్కు తింటానే రకరకాల పేర్లు పెట్టచ్చు, కాలేజీ ఫీజు అనొచ్చు, ఆ ఫీజు అనొచ్చు, ఈ ఫీజు అనొచ్చు. కానీ ఇదంతా ఏంటంటే ఒక మ్యాసివ్ స్కేల్లో అడుక్కు తింటాం. ఈ అడుక్కు తింటానికి వ్యతిరేకంగా ప్రకృతిని నేను శాసిస్తున్నాను. సిద్ధిస్థాయి ఎవరిని అడగలే, వెంకటేశ్వర స్వామి ఎవరిని అడగటంలే, మీరే పోయి కోట్లు కోట్లు పోస్తున్నారు అక్కడ. ఆ శిక్షణ ఇంచట వైదిక శిక్షణ అనేది అర్థం చేసుకోండి. అంచేత మన పిల్లలకి మన వాళ్లకి ఈ వేద శిక్షణ ఇప్పించేటటువంటి దానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు. ఇది వైదిక శిక్షణ యొక్క టూకీగా చెప్తున్నాను. తర్వాత తర్వాత ఇది డెవలప్ చేయాలి చెప్పేగా ఇంకా నా దగ్గర కూడా ఒక పరిపూర్ణమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు. కానీ ఏంటన్నమాట, వేదిక ఎడ్యుకేషన్ అంటే మన ఉద్దేశం ఏంటి, పరిపూర్ణమైనటువంటి జ్ఞానము. ఈ పరిపూర్ణమైనటువంటి జ్ఞానము పూర్వకాలంలో అక్షరాభ్యాసము అని చేయబడేది. క్షరము కానటువంటిది అక్షరము, నాశరహితమైనటువంటి జ్ఞానాన్ని అక్షరాభ్యాసం నాడు గురువు వాడికి అందజేసేవాడు. ఇంకా దాన్ని వాడు ప్రోధి చేసేవాడు, ఆ అక్షర విద్యను, ఆ నాశరహితమైనటువంటి విద్యను ప్రోధి చేసేవాడు. ఇప్పుడు అక్షరాభ్యాసం అంటే ఏంటంటే 6 EAT CAT, 6 EAT RAT. తెలుగులో మాట్లాడితే పాపం వాడికి అర్థం కాదు, మనం పెద్ద దొర్లం అయిపోయాం. మరి ఆ కర్మ నుంచి బయటపడటానికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ తయారు చేసేటటువంటి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఆ వైదిక శిక్షణ వ్యవస్థలో భాగముగా నేనుంటాను అని ఇంకా అప్లికేషన్ ఫామ్ డెవలప్ చేస్తాను, మీకు ఇస్తాను నేను. ఇది వేదిక శిక్షణ అంటే అర్థమైంది కదా. అంటే ఏంటన్నమాట, పరిపూర్ణమైనటువంటి జ్ఞానము అంటే పరిపూర్ణమైనటువంటి క్రియాశక్తి. పరిపూర్ణమైనటువంటి క్రియాశక్తి పరిపూర్ణమైనటువంటి శాంతిలోంచి ఆవిర్భవిస్తుంది కనుక పరిపూర్ణమైనటువంటి శాంత మానసిక స్థితిని కలగజేసేటటువంటి విద్య ఇది వైదిక శిక్షణ. ఇది కాకుండా రెండోది ఏంటంటే వైదిక స్వాస్థ్య సంరక్షణ, వేదిక్ హెల్త్. స్వాస్థ్య సంరక్షణ రోగ నివారణ వేద సాంప్రదాయం కాదు, తేడా అర్థం చేసుకోండి. ఇప్పుడున్నవన్నీ ఏంటి, రోగ నివారణ సంస్థలు. స్వాస్థ్య సంరక్షణ సంస్థ ఎక్కడైనా చూశారా మీరు? ఎప్పుడైనా పేరు విన్నారా? స్వాస్థ్య సంరక్షణ అంటే ఏంటి, మీకు రోగాలే రాకూడదు. అసలు రోగాలు వచ్చాక నువ్వు నిదానం చేయడం వేరు. వేదిక్ హెల్త్ ఇంజనీరింగ్, ఆ వైదికమైనటువంటి స్వాస్థ్య సంరక్షణ ఆయుర్వేదం. కానీ మన కర్మ ఎలా ఏడిచింది అంటే ఆయుర్వేదం డాక్టర్లు కూడా ఇంజక్షన్లు ఇవ్వడం మొదలెట్టారు. రోగానికి కాదు మందు ఇచ్చాల్సింది, ఆరోగ్యంగా ఉండటానికి మందు వేయాలి. కల్ప చికిత్స, మార్పు, ఆ యాంగిల్లో నేర్చుకునేటువంటి వైదికమైనటువంటి వ్యవస్థ ఉంది. దాన్ని ఆయుర్వేదం అని చెప్తాం కదా, అందులో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అది నేర్చుకోవచ్చు. మూడవది వైదిక పరిపాలనా వ్యవస్థ. పరిపాలన అనేది అనేక మందిని ఒక చోట చేర్చి, అడ్మినిస్ట్రేషన్ అంటే అదే కదా. పరిపాలన అంటే ఏంటి, విభిన్న దృక్పథాలు కలిగినటువంటి, విభిన్న కోరికలు కలిగినటువంటి, విభిన్న లక్ష్యాలు కలిగినటువంటి, విభిన్న అభిరుచులు కలిగినటువంటి వ్యక్తుల సమూహాన్ని ఒక చోట ఉంచి కలెక్టివ్ గా హార్మోనియస్ గా జీవింపజేయటం. పరిపాలన అంటే అంతే కదా. అర్థమవుతుంది కదా, దాన్ని రామరాజ్యం అంటాం, పరిపాలనా వ్యవస్థ. అంచేత ఈ పరిపాలనా వ్యవస్థకు ఋగ్వేదంలో ఒక బీజమంత్రం ఉంది, రామ్ అనేటువంటి బీజమంత్రం. ఆ బీజమంత్రము ఈ కలెక్టివ్ కొహరెన్స్, మరి తెలుగు మాట నాకు ఇంకా రాలే, సామూహిక చేతనత్వము. ఎలాంటి చేతనత్వము? ఒకేలాగా తరంగితమయ్యేటటువంటి చేతనత్వము. కార్పెంటర్ ఉంటాడు, ఇక్కడ వచ్చి గబ 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 కట్టెలు కోసేస్తూ ఉంటాడు. ఇక్కడ ఎలక్ట్రీషియన్ వస్తాను, వైర్ని కట్ చేసేస్తూ ఉంటాడు. సరే, ఇక్కడ వాడు వస్తాడు, అది వెల్లుగడ్డి కప్పుతూ ఉంటాడు. ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు, ఒకటి పని ఒకటికి ఏమీ తెలియదు. వైరింగ్ వేసేవాడు రెండు గడ్డి పెంటే వేయలేడు, రెండు గడ్డి వేసేవాడు వైరింగ్ వేయలేడు. కానీ మనం ఏం చేస్తాం? కలెక్టివ్ కొహరెన్స్ అర్థమైంది, వీళ్ళందరినీ కూడా సామూహికంగా ఒక లక్ష్య ప్రాప్తి కొరకు మనం ఉపయోగించుకునేటటువంటి దానికి ఒక బీజమంత్రం ఉంది ఋగ్వేదంలో, రామ్ అనేటటువంటి బీజమంత్రము. అది సూర్యకిరణాల యొక్క సంఘటితమైనటువంటి చేతనత్వము, ఏడు సూర్యకిరణాల యొక్క చేతనత్వము రామ్. అంచేత రామ్ రాజ్యము, సూర్యవంశపు చరిత్ర. చివరికి శరీరాలు మిగిలిపోయాయి, ఆత్మనిగిరిపోయాయి, పాపం వాళ్ళే కూడా. రామరాజ్య స్థాపన అర్థం ఒక అర్థం అది, దాని కొరకు పరిపాలించేటటువంటి వైదిక పరిపాలనా వ్యవస్థ లేక రామరాజ్య స్థాపనలో పాలు పంచుకునేటటువంటి వాళ్ళు ఈ మహాకాల చక్రవర్తి. సామ్రాజ్య పౌరులు చేయవలసినటువంటి కార్యక్రమాలు, వైదిక శిక్షణ వ్యవస్థ, వైదిక స్వాస్థ్య సంరక్షణ. రోగ నిదానం కాదు, అసలు రోగాలు రాకూడదు, తేడా. ఆయుర్వేదం ఆ యాంగిల్లో వర్క్ చేస్తూ ఉంటుంది. అంటే 6 నెలల ముందే నాడిని బట్టి రాబోయే రోగాలు గమనించవచ్చు. అంతే ఆయుర్వేదిక వైద్యుడు ఏం చేయాలి? 6 నెలల ముందే నీకు రాబోయేటటువంటి రోగానికి తగిన మందు వేసేస్తాడు వాడు, నీకు తెలియదు వాడు వేశాడని. భిషగాచార్యులు అని పేరు వాళ్ళకి, భిషక్ అంటే అది అర్థం. అది మానేసి వాళ్ళు ఇప్పుడు డాక్టర్లు అని పేరు, వైద్యులు అంటే అర్థం అది. అసలు వాడు 6 నెలల ముందు పట్టుకోగలగాలి వాడు నీ రోగాన్ని నాడిని బట్టి. అంచేత వాడు రోగం రాకముందే నీ స్వాస్థ్యాన్ని ఏం చేస్తాడు, ఆరోగ్యాన్ని వాడు సంరక్షిస్తాడు. కనుక ఆ వైద్య వ్యవస్థ మళ్లీ మనము తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. పరిపాలన చెప్పాను కదా, రామరాజ్య వ్యవస్థ. తర్వాత వైదిక రక్షణ వ్యవస్థ, డిఫెన్స్. వైదిక రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అంటే, అసలు మీకు శత్రువులే ఆవిర్భవించరు. అరి కట్టుట, అరి అంటే శత్రువు, కట్టుట అంటే కట్టేయటం. అంతే, శత్రువుని అరికట్టడం అంటే అసలు శత్రుత్వమే రాదు. అది అహింస యొక్క పరాకాష్ఠ వల్ల వస్తుంది. ఏ రాజ్యంలో అయితే హింస అనేదే ఉండదు, హింసాత్మక ప్రవృత్తులే ఉండవు, ఆ రాజ్యంలో శత్రువులు ఉండరు ఆ రాజ్యానికి. అంతేత భారతీయుల మీద దండెత్తత అంటూ ఉండదు. ఎవరైనా దండెత్తారంటే నువ్వు రా, నువ్వే రాజ్యం చేసుకోపోవన్నారు మన వాళ్ళు. ఇంచేత మహాకాల చక్రవర్తి ఆ పరిపాలనలో ఇప్పుడు వాడు రాజ్యం చేయాలని ఉంది కాబట్టి చేసుకోపోవన్నారు, యుద్ధం చేయలేక కాదు. ఎవిడెన్స్లు ఉన్నాయి గ్రీక్ రాజ్యంలో అలెగ్జాండర్ దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ల పుస్తకాల్లో రాసుకున్నారు గ్రీక్ భాషలో, మన రాసిన వాళ్ళు కాదు. చంద్రగుప్తుడు సేనలు వెనకాతల గడ్డపోళ్ళు ఎవరు ఉండేవారు, అసలు వాళ్ళు సేనలు యుద్ధం చేస్తే కదా ఈ గడ్డపోళ్ళు అలా ఆకాశం వైపు చూసేవారు, మెరుపులు అవి మెరిసి మా మీద వర్షాలు విద్యుదాఘాతాలు తగిలి మా వాళ్ళు చచ్చిపోయేవారు అని. మెగాస్థనీస్ ఏదో నా పేరు గుర్తులేదు, ఆ శక్తి ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళు యుద్ధం చేయరు, వాళ్లే కనుక యుద్ధం చేస్తే అసలు వాళ్ళు ఋషులే గారు. అంచేత వాళ్ళు వార్నింగ్స్ ఇచ్చేవాళ్ళట, మేము చేయబోతున్నాం, మేము చేయబోతున్నాం, మీరు పారిపోండి. అలా పారిపోయారు వాళ్ళు. అలెగ్జాండర్ యొక్క సేనని అసలు సమీకరించుకోలేకపోయాడు ఎప్పుడు మన మీద యుద్ధం చేయడానికి. వార్నింగ్స్ ఇచ్చాక కూడా చేశారు వాళ్ళు, అది వేరే విషయం. దానికి మనం ఇప్పుడు చాణక్య నీతి గురించి మనం మాట్లాడుకోవటం లేదు. అలాంటి వాళ్ళని వాడు సమీకరించాడు. అంటే వేదిక్ డిఫెన్స్, ప్రతి రాజ్యము కూడా ఇన్విన్సిబుల్. ఇన్విన్సిబుల్ అంటే తెలుసు కదా, అజేయముగా మారవచ్చు. ఈ అజేయముగా మారటానికి కావాల్సిన శక్తి కూడా ఈ పొద్దున్న సాయంత్రం మీరు చేసేటటువంటి దాంట్లోనే వస్తుంది. కానీ బీజమంత్రాలు మారుతూ ఉంటాయి, బీజమంత్రాలు మారుతూ ఉంటాయి, అంతకంటే ఏం లేదు. కరెంట్ అదే, ఫ్రిడ్జ్ అనే బీజమంత్రంలోకి వెళ్తే చల్లబరుస్తుంది, హీటర్ అనే బీజమంత్రంలోకి వెళ్తే వేడి చేస్తుంది. అంతేత ఆ బీజమంత్రాలు మాత్రమే మారుతాయి. కానీ వీడేం చేయడు, చేసేదంతా కూడా శబ్దభేదీ బాణాలే చేస్తాయి. ఆ శబ్దాలు తరంగితం అవుతాయి, ఆ శబ్దాలు ఆ శత్రువుని మార్చేస్తాయి. ఎలా చేస్తాయి, ఏం చేస్తాయి అనేది ఋగ్వేదంలో చాలా అద్భుతమైనటువంటి వర్ణనలు ఉన్నాయి. దాని మీద ఇదేదో ఒక రోజు రెండు రోజులు ఇలా కబులు చెప్పుకుంటే వస్తాయి ఆ శక్తులంతా కూడా. ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా, మేము మా దేశానికి సంరక్షకులుగా పనిచేస్తాం, ఇప్పుడు మిలిటరీలోకి వస్తే ఎలా చేరుతున్నారో అలాగే ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ గ్రూప్ తయారు చేసుకోవచ్చు. ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వైదిక రక్షణ వ్యవస్థలో భాగంగా చేరతారు, దాన్నే ధనుర్విద్య అన్నాం. ఈ ధనుర్విద్య యొక్క తమాషా మీకు గుర్తుంది కదా, ఒక గడ్డిపోచి తీసి ఆ మంత్రాలు చదువుతాడు వాడు శబ్దాలు, ఇంకంతే అది ఎవడి మీద ప్రయోగించబడిందో కేవలం వాడి మీదకే వెళ్తుంది, ఇంకా ఇతరులకి ఏ విధమైనటువంటి హాని కలగజేయదు. ఇప్పుడు బాంబు వేస్తే ఏమవుతుంది, అసలు ఎవరికి హాని కలగజేయాలో వాళ్ళకేమవదు, అంతేగా ఇంకేంటి వాళ్ళకి దానికి కావాల్సినటువంటి మొత్తం తొడుగులో గ్యాస్ మాస్టర్ అన్ని పెట్టుకుంటారు, పాపం అమాయకులైనటువంటి ప్రజలు ఎగిరిపోతూ ఉంటారు. అది మన ధనుర్విద్య కాదు. నిజంగా అవసరం వస్తే ఆ శబ్దముల ద్వారా ఎవరిని మనము తొలగించాలనుకుంటున్నాము, కానీ తొలగించాలనుకునేది ఏ స్థాయి నుంచి వస్తుంది, ఆత్మ నుంచి. నాకు వాడి మీద కోపం ఉంది కనుక వాడిని తీసేస్తాను అంటే ఈ ఆత్మ పనిచేయదు, ఈ రక్షణ పనిచేయదు, అది గుర్తుంచుకోండి. దాని తర్వాత వైదిక సంస్కృతి, వేదిక కల్చర్. ఈ వేదిక కల్చర్ లో ఒకటి అక్షరాభ్యాసం అని చెప్పాం కదా, అంచేత దీనికి సంస్కార మండపము అని పేరు పెడదాం అనుకుంటున్నాను. వశిష్ట సంస్కార మండపము లెక్చర్ హాల్ మనం మళ్ళా వేరే కట్టుకోవాలి, కానీ ప్రస్తుతానికి ఇది లెక్చర్ హాల్ కమ్ సంస్కారశాలలో మొట్టమొదటి సంస్కారం అక్షరాభ్యాసము. మేము చేయిస్తాం, మనం చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా అక్షరాభ్యాసం కావాలి. చాలా పెద్దవాళ్లకు కూడా, 70 ఏళ్ల వాళ్ళకి 80 ఏళ్ల వాళ్ళకి కూడా ఆ అక్షర పురుషుని యొక్క అభ్యాసము కావాలి. అంచేత నేను మళ్ళా అక్షరాభ్యాసం చేయటం ఏంటి, అడల్ట్ ఎడ్యుకేషన్ అన్నది అందుకోసం వచ్చింది. అడల్ట్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పాను కదా, పొలిటీషియన్స్ సినిమా వాళ్ళు బిజినెస్ వాళ్ళు ముందు పట్టుకుంటారు. అడల్ట్ ఎడ్యుకేషన్ అనే మాట ఎందుకు వచ్చిందంటే ఇది వరకు చిన్నప్పుడు చేయవలసినటువంటి అక్షరాభ్యాసము, ఇప్పుడు మనిషి చచ్చిపోతున్నా వాడికి అక్షరాభ్యాసం అవటంలే. నాశరహితమైనటువంటి ఒక కేంద్రం మనలో ఉన్నది, ఆత్మ మనలో ఉన్నది, దానిని మనం పట్టుకోవాలి అనేటటువంటి సంస్కారం మనం ఇవ్వాలి, ముందు సంస్కరింపబడాలి. అంచేత మొదటిది అక్షరాభ్యాసము. అంచేత రేపు పౌర్ణమి నాటి లోపల 25 లోపల 108 అక్షరాభ్యాసులు అక్షర పురుషుని యొక్క అభ్యాసము చేయడానికి దీక్ష తీసుకునేవాళ్ళు మనకు కావాలి. దాన్ని మళ్ళా మీరు చర్చించుకోండి. ప్రతిదీ నేను ఇక్కడ చెప్పాల్సిన పనులే, దానికి ఏం చేయాలి, ఏ విధమైనటువంటి వ్యవస్థ చేయాలి. ఇంకోటి ప్రతిసారి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి సంస్కారానికి అనేక వనరులు కావాల్సి వస్తాయి. స్పూన్ దగ్గర నుంచి, అగ్గిపెట్టి దగ్గర నుంచి, ఏదో కరివేపాకు కావాలనో, మామిడాకు కావాలనో, ధనియాలు కావాలనో, అదేంటి ఉత్తరేణి కావాలనో, లేకపోతే రావి వేరు కావాలనో చెప్పుకుంటూ ఉంటాం కదా. అంచేత ఏ సంస్కారానికి ఏమి కావాలో అది ఒక ప్యాకెట్ గా మీరు రెడీ చేసేయండి. వచ్చేవాళ్లు దానికి కావాల్సినటువంటి ఫీజు రుసుము చెల్లించి ఇంకా వాళ్లు దాని కొరకు వెతకాలి. ఇప్పుడు ఉత్తరేణి కావాలంటే ఎక్కడ నుండి తెస్తారు వాళ్ళు? ఇప్పుడు సూర్యగ్రహణం నాడు తీయబడినటువంటి రావి నుంచి ఒక ముక్క కావాలి. మళ్లీ 9 సంవత్సరాల వరకు మనం సంగ్రహించినటువంటి తెల్లి జిల్లేడు యొక్క మొదలు రాదు. కానీ అది అనేక సంస్కారాలలో ముఖ్యంగా సూర్యోపాసనలో చాలా ఉపయోగపడుతుంది. చేశాం కదా, తీసుకొచ్చాం కదా. అలాగా ఆ మన భారతీయ సంస్కృతి అనగా వైదిక సంస్కృతికి సంస్కారాలకి కావలసినటువంటి వస్తువుని సమీకరించండి, ప్యాకెట్స్ రెడీగా చేయండి, అక్షరాభ్యాసానికి కావాల్సినవి 108 రెడీ చేసేయండి. ఏమేం కావాలో గురువుగారి పుస్తకం తీసి చూడండి, దాని ప్యాకెట్ రెడీ చేసి ఆ దీక్ష తీసుకునేవాళ్ళు, అక్షరాభ్యాస దీక్ష తీసుకునేవాళ్ళు పూర్ణమి లోపల అంటే ఆగస్టు 25 లోపల ఇది అయిపోవాలి. ఇదేంటిది వైదిక సంస్కృతి కల్చర్. మనది షోడశ సంస్కృతి, 16 సంస్కారాలు జరుగుతూ ఉంటాయి మనకి. కానీ అందులో మీరు ఏదో 5 ఎన్నుకోండి, 2 మాత్రము కంపల్సరీగా చేసుకోండి. ఒకటి జన్మదిన సంస్కారము, 2 వివాహ దిన సంస్కారము కంపల్సరీ. ఇది కాకుండా ఇంకో 3 దీని తర్వాత ఇనిషియేటర్స్, ఈ 12 కూర్చుని ఒకటి అక్షరాభ్యాసం అయిపోయింది, ఇంకోటి ఏంటి పెడదాం, యజ్ఞోపవీత సంస్కారం ఉంటుంది, ద్విజత్వము 2, ఇంకొకటి కూడా మనం ఇప్పుడే అనుకుంటే పోతుందిగా, యజ్ఞోపవీత సంస్కారము, ఇంకేమున్నాయి అన్నప్రాసన సంస్కారము, ఈ మూడు ప్లస్ అవి రెండు. ఇవి 25వ తారీఖు లోపల ఎంత మాక్సిమం సంఖ్యలో మనం ఇక్కడ చేయగలమో అందుచేత ఇక్కడ సంస్కారశాలలో దానికి కావాల్సినటువంటి ప్రచారం అది చేయండి, ఇలా జరిపించుకుందాం అనుకుంటున్నాం, దీనికి ఇది అవుతుంది, దీనికి ఈ వస్తువులు కావాలి, ఆ వస్తువులు అక్కడే లభిస్తాయి, ఎవరు చేయిస్తారు ఎలా చేయిస్తారు అన్నది ప్లాన్ వేసుకోండి. దాని తర్వాత వైదిక కృషి, వేదిక అగ్రికల్చర్, వేదిక అగ్రికల్చర్ యొక్క పరాకాష్ఠ మనకి గౌతమ ఋషులతో కనిపిస్తుంది. 12 సంవత్సరాల అకాలము పడినప్పుడు పొద్దున సంధ్యావందనం చేసుకునేవాడు, విత్తనాలు నాటేవాడు, మధ్యాహ్నాన్ని కోసేసేవాడు, మధ్యాహ్నం భోజనం అయ్యాక మళ్ళా విత్తనాలు నాటేవాడు, సాయంత్రం కోసేవాడు. ఒకే రోజులో రెండు పంటలు, 24 గంటల్లో రెండు పంటలు, అది వేదిక అగ్రికల్చర్ యొక్క పరాకాష్ఠ. ఆ కథల్లోనే ఎలా చేయాలో దాని గురించి ఉంది. ఆ దాని పేరు మీదే దేవమాత గౌతమి ట్రస్ట్ అని పేరు పెట్టబడింది. అంచేత వైదిక కృషి, ఆ వేదిక అగ్రికల్చర్ లో మొట్టమొదట ఫార్మర్స్ కాన్షియస్నెస్, ఆ భారతీయ కృషకుని యొక్క కాన్షియస్నెస్. ఇదివరకు రాజర్షి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు మొట్టమొదట భూమిని దున్నేవారు, జనకుడు మొట్టమొదట భూమిని వాళ్లు దున్నేవారు. ఆ దున్నటం వల్ల భూమికి దానికి కావలసినటువంటి ప్రేరణ, దానికి కావలసినటువంటి చేతనత్వం ఆపాదిస్తే సీతాదేవి లాంటి వాళ్లు ఆవిర్భవించేవాళ్లు మొదలుగానే. ఆ తర్వాత సరే ఆ విత్తనాలు అవి జరిగేవేవో జరిగేవి. అంతేకాకుండా మట్టి విత్తనము వాతావరణాన్ని మార్చటం ఎలా, వేద మంత్రాల ద్వారా వాతావరణంలో ఎక్కువ నీరు పడుతూ ఉంటే నీటిని తక్కువ చేయటం, వాతావరణంలో నీరు తక్కువ కావాలంటే తక్కువ వర్షింపజేసుకోవటం, రామరాజ్యంలో సకాలంలో కావలసినంత వర్షము ప్రతి నెల పడేదిట, ఎవరికి ఎంత కావాలో అంత. ఇప్పుడు అంతే అవుతుంది. ఆ వేదిక అగ్రికల్చర్ యాంగిల్లో డెవలప్ చేసుకునేటువంటి వాళ్ళు దాన్ని డెవలప్ చేయండి. ఇది అంతా కాకుండా చాలా ఇంపార్టెంట్, ఈ సెప్టెంబర్ 15 లోపల మనం చేద్దాం అనుకుంటున్నటువంటిది ఒక చాలా ఇంపార్టెంట్ ఇది ఉంది, వైదిక స్థాపత్య కళ, వేదిక ఆర్కిటెక్చర్, వాస్తు విజ్ఞానం. ఆ వాస్తు విజ్ఞానం ద్వారా మొట్టమొదట మన ఆశ్రమాలలో లేకపోతే మన కార్యక్రమాలు జరిగేటటువంటి గదులను వాటిని నిర్మించాం. సింగిలే కదా ఒక హాలు, గొడవ లేదు కదా ఒక హాల్ నిర్మించడానికి ఆ స్థాపత్య విద్యను ఉపయోగించుకుని దాని ఫలితాలను బట్టి ఇళ్లు నిర్మించుకుందాం. ఇళ్లను బట్టి గ్రామాలు, గ్రామాలను బట్టి నగరాలు. సెప్టెంబర్ 15కి మొట్టమొదట బీజాలు వేద్దాం. దేనికి పోతామో దేనికి వేస్తామో నాకు తెలియదు, దాని అమౌంట్స్ చెప్పాను కదా. డిసెంబర్ 99 లోపల 10 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి కట్టడాలు మనం కట్టాలి. చక్రవర్తి యొక్క పౌరులో ఉన్నది గుర్తుంచుకోండి మనం. ముంచేత 10 కోట్లు పెద్ద ఏం కష్టమేం కాదు అది, కానీ ఆ మానసిక స్థితి మీకు లేదనుకోండి 10 న్యాయ పైసలు మీకు కష్టంగానే ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ మీరు ఏ స్థాయిలో దాన్ని ఆలోచిస్తారు. కానీ మన టార్గెట్ డేట్ ఏంటి, డిసెంబర్ 99 కాదు, అక్టోబర్ 14 విజయదశమి మన టార్గెట్ డేట్. 10 కోట్ల రూపాయల కట్టడాలు అప్పటికి పూర్తి చేసేద్దాం మనం. పూర్తి చేశాక చక్రవర్తిని అడుగుదాం ఏమయ్యా అంతే కదా, ఇప్పుడు డబ్బులు పంపిస్తూ ఉంటాడు గవర్నమెంట్, పంపిస్తే ఏం చేస్తాం మనం, ఖర్చు పెడితే సరే సరే, ఖర్చు పెట్టకపోతే ఏం చేయాలి, రిటర్న్ చేసేయాలి కదా. అలాంటి పరిస్థితి మనకి రాకుండా అక్టోబర్ 14 రూపాయలు 10 కోట్ల రూపాయలు పెట్టేశాం అనుకోండి, 100 కోట్ల ప్రాజెక్టులు తయారు చేద్దాం. దాని తర్వాత ఆ వనరులు ఎలా వస్తాయి, ఆ స్థాపత్య కళలో ఉంది, ఆర్కిటెక్చర్ లో ఉంది, ప్రకృతి యొక్క ఆ వనరుల సమీకరణ. దానికి కావలసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడ చేశాను నేను, మీతో చాలా మంది చెప్పాను నేను ఆ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నానని, దాని ఫలితాలు చూశారు కూడా. వితిన్ డేస్ దాన్ని మీరు లాగ్గలిగారు, కానీ లాగాక మళ్ళా మన వ్యక్తిత్వాలు గుర్తొస్తాయి మనకి. మీరున్నారు అని గుర్తొచ్చారో ఆగిపోతుంది బండి, మీరు కాదు చేసేది. యతీనాం బ్రహ్మ భవతి సారథి, మనందరికీ కూడా ఆ సారథ్యం వహించేటటువంటి వాడు అపరబ్రహ్మ కనుక. ఈ విధమైనటువంటి ఇవి 7 క్షేత్రాలున్నాయి కరెక్ట్ గా. వీటిలో ఈ ఇనిషియేటర్స్, దీక్ష ఈ 12 మీరు నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే, మీ దగ్గరికి ఈ దీక్ష తీసుకున్న వాళ్ళు ఈ ఏజెంట్లో ఏ కార్యక్రమాన్ని చేపట్టారు, చేపట్టడానికి కావాల్సినటువంటి అప్లికేషన్స్ కానీ, దానికి కావాల్సిన విధానాలకు కానీ, దానికి కావాల్సినటువంటి పుస్తకాలు కానీ, దానికి కావాల్సినటువంటి దాన్ని మీరు ఇవ్వాలి, చేసుకోవాలి. దాన్ని మీరు ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా దీన్ని ఇప్పుడు నేను తయారు చేసి పంపిస్తాను మీకు 12, ఆ 12 తయారు చేసిన దానికి మీరు ఫిలప్ చేసేస్తే వెనకాల సంతకం పెట్టి కార్డు ఇచ్చేస్తాను, మీరు ఇనీషియేటర్స్ అయిపోతారు మొట్టమొదటి 12. ఆ ఇనీషియేటర్స్ వాళ్ళు వీళ్ళు ఆ యాంగిల్ దానికి కావాల్సినటువంటి ఫీ స్ట్రక్చర్ ఎలా డెవలప్ చేస్తారన్నది మీ 12 డిసైడ్ చేసుకోండి.